രണ്ടാം അധ്യായം 30-ാം ശ്ലോകം. ദേവതകൾ പ്രാർത്ഥനിക്കുന്നു കൃഷ്ണനെ.
ఎక్కడున్నాడు ఆ సమయంలో కృష్ణుడు? దేవకి మాత గర్భంలో ఉన్నాడు. ఈ ప్రార్థనల్లో నుంచి ఏం తెలుస్తుంది మనకు? ఏవైనా సరే ప్రార్థనలు, భాగవతం నిండా ప్రార్థనలే ఉన్నాయి. ఏమొస్తుంది ప్రార్థన వల్ల మనకి? ఏమర్థము ఫలితం ఏంటి అంటే భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటో ఈ ప్రార్థనల ద్వారా తెలుస్తుంది. ఈ ప్రార్థనల్లో భగవంతుడి యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నారు భక్తులు. ఇంత గొప్పవాడివి చూడు, ఇంత ఘనుడివి, భగవంతుడి యొక్క గొప్పతనం, భగవంతుడి యొక్క కరుణ, భగవంతుడి యొక్క లక్షణాలు, అన్నింటిలో ఉన్నటువంటి గొప్పతనం, మాధుర్యం, ఔదార్యం అన్నీ అర్థమవుతాయి ఈ ప్రార్థనల ద్వారా. ఈ ప్రార్థనలు, ఉన్నతమైన భక్తులు చేసినటువంటి ప్రార్థనలు అంత ముఖ్యం. మనకు తెలియదు ఎలా ప్రార్థన చేయాలో. అందుగురించి మహాజనయేన గత సంబద్ సప్ అంత ఉన్నతమైన వాళ్ళు చేసిన ప్రార్థనలను చక్కగా అధ్యయనం చేసినప్పుడు వాళ్ళ బాటలో మనం నడవగలుగుతాం. ఇక్కడ దేవతలు చాలా తెలివైన వాళ్ళు. దేవతలు అంటే చాలా తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? సాధారణమైన వాళ్ళు అదే చేస్తారు. దేవతలు ఎవరిని ప్రార్థన చేస్తున్నారు? ఇక్కడ కృష్ణుని ప్రార్థన చేస్తున్నారు. మనం సాధారణమైన వాళ్ళు, మనం ఏం చేయాలి? మనం కృష్ణుని ప్రార్థన చేయాలి. అప్పుడు మనం కూడా తెలివైన వాళ్ళం అనిపించుకుంటాం. ఈ శ్లోకం త్వయంబుజాక్షాఖిల సత్వధామ్ని, త్వయంబుజాక్షాఖిల సత్వధామ్ని సమాధినావేసిత చేతసైకే,
సమాధినావేసిత చేతసైకే
పాదపోతేన మహత్కృతేన, కుర్వంతి గోవత్స పదం భవాభిం. తప్పుందా? త్వయంబుజాక్షాఖిల సత్వధామ్ని, త్వయంబుజాక్షాఖిల సత్వ సమాధినావేసిత చేతసైకే,
సమాధినావేసిత చేతసైకే
త్వత్పాదపోతేన మహత్కృతేన,
త్వత్పాదపోతేన మహత్కృతేన
కుర్వంతి గోవత్స పదం భవాబ్ధిం,
కుర్వంతి గోవత్స పదం భవాబ్ధిం
త్వయంబుజాక్షాఖిల సత్వధామ్ని,
త్వయంబుజాక్షాఖిల సత్వధామ్ని
సమాధినావేసిత చేతసైకే,
సమాధినావేసిత చేతసైకే
త్వత్పాదపోతేన మహత్కృతేన,
త్వత్పాదపోతేన మహత్కృతేన
కుర్వంతి గోవత్స పదం భవాభ్యం. భావం భాష్యం శిల ప్రభుపాద ద్వారా త్వయి నియందు అంబుజాక్ష ఓ కమలనయన అఖిల సత్వధామ్ని సమస్తమునకు ఆదికారణుడైన వాడు ఎవని నుండి సమస్తము బహిర్గతమగునో, మరియు ఎవ్వనియందు సమస్త శక్తులు నిలిచియుండునో, సమాధిన నిరంతర సమాధి ద్వారా ఆవేశిత పూర్తిగా లగ్నమై పూర్తిగా నెలకొని చేతస అట్టి చిత్తముచే ఏకే నీ పాదపద్మములను సదా చింతించడి ఏకైక పద్ధతి త్వత్పాదపోతేన అట్టి నీ చరణకమల నావను అధిరోహించి మహత్కృతేన అత్యంత శక్తివంతమైన కార్యముగా పరిగణింపబడునది లేదా మహాజనులు వనర్చునది యగు అట్టి కార్యముచే కురువంతి వారు వనరింతురు గోవత్సపదం దూడపాదముద్ర భవాబ్ధిం భవసాగరము. భావం: ఓ కమలనయన, సమస్తమునకు ఆశ్రయమైనట్టి నీ పాదపద్మములను ధ్యానించుట చేత ఆ పాదారవిందములను అవిద్యాసాగరమును తరించుటకు నావగా స్వీకరించుట చేత మనుజుడు మహాజనులను అనగా సాధువులు మునులు భక్తులను అనుసరించిన వాడగును. ఈ సరళ విధానముచే అతడు అవిద్యాసాగరమును దూడపాదముద్రను దాటినంత తేలికగా దాటగలడు. భాష్యం: నిరంతర జన్మ మృత్యువులనేటి భవసాగరమును దాటుటయే జీవితమందలి నిజమైన కార్యం. కానీ అజ్ఞానంధకారమును ఉన్నవారు ఈ కార్యమును తెలుసుకోలేరు. దానికి బదులు వారు ప్రకృతి తరంగములచే కొట్టుకొని పోవచ్చు నిరంతర జన్మ మృత్యు కష్టములను అనుభవించుచున్నారు. కానీ భక్తుల సాంగత్యముచే జ్ఞానము పొందిన వారు మహాజనులను అనుసరించెదరు. అట్టి వ్యక్తి కృష్ణ పాదారవిందములపైననే మనస్సును సంలగ్నపరచి నవవిధ భక్తులలో శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం ఒకటి రెండు పద్ధతులను అనుసరించుచున్నాను. కేవలం ఈ పద్ధతిని అనుసరించుటచే మనుజుడు దుస్తరమైన అంటే దాట శక్యము కానటువంటి భవసాగరమును తేలికగా దాటగలడు. భక్తుల సాంగత్యంలో ఉండే వల్లని ఉంటే శ్రవణ కీర్తన భక్తుల సాంగత్యంలో శ్రవణ కీర్తన చేస్తూ ఉంటే తేలిక దాటడం. భక్తి యోగం ఏ రూపమునందైనను శక్తివంతమైనదే. శ్రీ విష్ణు శ్రవణే పరీక్షిదభవ అభవద్వయాసకీ కీర్తనే. ఈ శ్లోకమును బట్టి శ్రీకృష్ణుని యొక్క నామగుణలీలలను వినుట ఎందే మనస్సును సంపూర్ణంగా లగ్నమునర్చి పరీక్షిత్ మహారాజు ముక్తుడయ్యను. అదేవిధంగా సుఖదేవ గోస్వామి కృష్ణ సంబంధమగు చర్చలను కూడినట్టు శ్రీమద్ భాగవతమును కీర్తించి ముక్తుడయ్యను. మనుజుడు కేవలం సఖ్యభావముతోనైనను ముక్తి పొందగలడు. భక్తి యోగ ప్రభావం ఇంతటిది. పలువురు భగవద్భక్తుల యొక్క ఉదాహరణ ద్వారా దీనిని మనము తెలుసుకోవచ్చు. స్వయంభూ నారదాశంభు కుమార కపిలోమను ప్రహ్లాదో జనకో విష్ణో బలిర్వయాసకి ద్వయం. ఇటువంటి భక్తుల యొక్క అడుగుజాటలలోనే మనము నడవాలి. ఎందుకంటే ఇట్టి సరళ విధానముచే మనుజుడు దూడ పాదముద్రను దాటినంత అవలీలగా భవసాగరమును దాటగలడు. ఇచ్చట భగవానుడు అంబుజాక్ష అని వర్ణించబడ్డాడు. కలువలను పోలిన భగవంతుని కన్నులను చూసినంతట మనుజుడు ఎంత సంతుష్టుడగుననగా ఇక దేనిపైకి అతడు తన దృష్టిని మరల్చగోరడు. శ్రీకృష్ణ భగవానుని దివ్యరూపమును కాంచి అనంతట భక్తుడు వెంటనే హృదయమునందు పూర్తిగా భగవచ్చింతనలో మునిగిపోవును. ఈ తాదాత్మ్యమే సమాధి అనబడును. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగిన. యోగి భగవచ్చింతనమునందే సంపూర్ణముగా లగ్నమయ్యుండును. హృదయమునందు సదా భగవచ్చింతనము తప్ప అతనికి వేరొక కార్యము ఉండదు. ఈ విషయమును ఇంకా ఎలా చెప్పబడినది? సమాశ్రితయే పద పల్లవ ప్లవం మహత్పదం పున్నయశో మురారే
భవాంబుదేర్వత్సపదం పరం పదం 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 యత్తి పదం నతేషాం.
సమస్త జగత్తునకు ఆశ్రయుడు మురారిగా ప్రసిద్ధి చెందినవాడునకు శ్రీకృష్ణ భగవానుని యొక్క పాద పద్మ నౌకను ఆశ్రయించువానికి భవసాగరం దూడ పాదముద్రలోని జలము వలెనగును. అతని గమ్యం పరమపదమే కానీ అడుగడుగున ప్రమాదములు ఉన్నట్టి స్థానం కాదు. బ్రహ్మ రుద్రుల వంటి ప్రామాణికుల చేత ఈ పద్ధతి ఇచ్చట ఉపదేశించబడింది. కనుక అవిద్యను తరించుటకు మనం ఈ పద్ధతిని చేపట్టాలి. ఇది సులభమే అయినను, ఇక్కడ చూడండి, ఇది సులభమే అయినను మహాత్ముల అడుగుజాడలను అనుసరించవలసి ఉండును. అనుసరించకుంటే ఏమవుతుంది? కష్టమవుతుంది. ఎంత సులభమో అంత కష్టం అనిపిస్తుంది. మన భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా కష్టం ఎందుకు ఉంది అంటే అడుగుజాడల్ని అనుసరించట్లేదు. ఈ వాక్యం ప్రకారం అదే, ఇది సులభమే అయినను మహాత్ముల అడుగుజాడలను అనుసరించవలసి ఉండును, అప్పుడు విజయం సిద్ధించగలదు. ఎందుకు అలా పెట్టాడు భగవంతుడు? మహత్వంనే అనుసరించాలి అని తర్వాత చెప్తా. ఇక మహత్కృతేన అను పదం విషయంలో ముఖ్యమైనది ఏమనగా, మహాభక్తులు చూపినట్టు విధానము వారికే కాక ఇతరులకు కూడా అన్వయించున్నదై ఉండును. ఏదైనా కార్యము సులభతరం కావించబడినప్పుడు అది ఆ కార్యము సాధించిన వ్యక్తికే కాక ఆ పద్ధతిని అనుసరించు వారికి కూడా సౌకర్యమును కలుగజేయగలదు. భవసాగరం దాటుటకు ఈ శ్లోకమునందు ఉపదేశించబడిన పద్ధతి కేవలం భక్తులకే కాక భక్తులను అనుసరించడి సాధారణ మానవులకు అత్యంత సులభమై ఉన్నది. మహాజనోయేన గత సపంత. మొత్తం మీద ఈ శ్లోకంలో ఏ అంశం గురించి చర్చిస్తున్నారు? శరణాగతి. శరణాగతి పొందితే ఏమొస్తుంది ఫలితం అది ఇక్కడ చర్చిస్తున్నారు. శరణాగతి పొందే విధానం చర్చించారు. శరణాగతి పొందితే ఏమొస్తుంది, ఈ రెండు ఇక్కడ పొందే శరణాగతి పొందే విధానం ఏం చెప్పారు? ఇక్కడ భక్తుల అడుగుజాడలను అనుసరించాలి. ఫలితం ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? భవసాగరాన్ని చాలా తేలికగా దాటేస్తారు, చాలా తేలికగా. అది ఇక్కడ అత్యంత అవలీలగా ఎంత, దానికి ఏం ఉదాహరణ ఇచ్చారు? గోవు దూడ. గోవు పాదం కూడా పెద్దది ఉంటుంది. గోవు దూడ పాదం దాటాలనే ఆలోచన లేకుండానే దాటేస్తారు. అంటే ఏ ప్రయత్నం అవసరం లేదన్నమాట, ఇతర ప్రయత్నాలు ఏమీ అవసరం లేదు, కేవలము మహాత్ములు అడుగుజాడల్ని అనుసరిస్తే చాలు. అదే మొత్తం మీద ఇక్కడ శరణాగతి పొందితే వచ్చే ఫలితం ఏంటి, దానికి ఉన్న సులభమైన అత్యంత సులభమైన విధానము చెప్పారు. ఇప్పుడు శరణాగతి అంటే మనం చూడొచ్చు కూడా, దీక్ష అనేది, దీక్షలో రెండు అంశాలు ఉంటాయి. ఒక అంశం ఏంటంటే మంత్ర స్వీకరణ, రెండో అంశము ఆత్మసమర్పణ, సమర్పించి రెండు అంశాలు ఉన్నాయి దీక్షలో. సో దీక్షలో రెండు అంశాలు, మంత్ర స్వీకరణ. మనకు పూర్వం ఎలా ఉండేదంటే, నువ్వు దీక్ష తీసుకుంటే కానీ మంత్రం దొరికేది కాదు, అంత గుప్తంగా ఉండేది మంత్రం. అయితే చైతన్య మహాప్రభు ఏం చేశారు, దాన్ని అది శాస్త్రానుసారమే చేశారు. ప్రస్తుత కాలానికి శాస్త్రాల్లో ఏది ఉందో అదే ఇచ్చారు. అయితే మహాప్రభు ద్వారా అది వెల్లడి అయింది. మహాప్రభు ఏం చేశారు, దాన్ని పూర్తిగా మంత్రము అందరికీ ఇచ్చేశారు. ఇప్పుడు మంత్రం పొందడం కోసం దీక్ష తీసుకోవడం అవసరం లేదు. చైతన్య చరితామృతంలో భక్తిర సామృతంలో ఒక శ్లోకం ఇచ్చారు ప్రభుపాదు, దాంట్లో రాశారు ఈ మంత్ర ఉచ్చారణ అనేది దీక్ష పైన కానీ, పూర్వం ఎలా ఉండే అంటే దీక్ష తీసుకోవడానికి ముందు కొన్ని శుద్ధీకరణ క్రియలు చేయ చర్యలకు చర్యలు చేయవలసి ఉంటుంది. మనిషి చైతన్యాన్ని శుద్ధి చేసుకోవాలి, మంత్రం స్వీకరించాలంటే గురువుని ఆశ్రయించాలి. కొన్ని విధులు ఉన్నాయి, ఆ విధులు అవసరం లేదు. మంత్రం ఉచ్చారణకి భగవంత్ ఈ హరే కృష్ణ మహామంత్రం దీక్ష తీసుకోవడం అవసరం లేదు. మంత్రం ఉచ్చారణ చేయడానికి ఆ విధులు అవసరం లేదు. ఇప్పుడు మన జీవితంలోనే చూడండి, దీక్ష కాలేదు ఇంకా జపం చేస్తున్నావా లేదా? ఇంకా వాస్తవంగా ఏంటంటే పదర్మాలు చేస్తేనే నీకు దీక్ష ఇస్తారు. ఇక్కడ పూర్వం ఎలా అంటే దీక్ష తీసుకుంటేనే మంత్రం దొరికేది. ఇక్కడ నీకు ముందే మంత్రం వచ్చింది, పదార్మాలలు చేసి ఈయన కనీసం 6 నెలలు ఇన్ని మాలలు చేశారంటేనే అప్పుడు నిన్ను గురువు దగ్గరికి పంపిస్తారు, దీక్ష ఇస్తారు. ఇక్కడ మరి దీక్ష ఎందుకు? మంత్రం దొరికిపోయింది కదా, దీక్ష ఎందుకు? ఇంకా అదే శ్లోకంలో నువ్వు సమర్పణ భావాన్ని ఎవరికి ప్రకటిస్తావు? భగవంతుడికి ప్రకటించాలి సమర్పణ భావం. భగవంతుని ప్రత్యక్షంగా చూడలేవు, దరి చేరలేవు, కాబట్టి నువ్వు భగవంతుడి ప్రతినిధికి శరణాగతి. ఆ శరణాగతి కోసమే దీక్ష. దీక్ష అంటే ఏంటంటే అధికారికంగా నేను ప్రామాణికమైన వ్యక్తుల దగ్గర తలంచుతున్నాను అనే దానికోసం ఇదంతా. ఇక్కడ రెండు ఉన్నాయి చూడ, అంటే మంత్రము ఉచ్చారణ అనేది దేని మీద ఆధారపడదు, ఏ పరిస్థితులపైన ఆధారపడదు, అది సుస్పష్టం. భగవంతుడిని ధిక్కరించి వచ్చాం మనం, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? తలంచాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అక్కడి నుంచి ఏ తప్పు చేసి వచ్చామో ఆ తప్పు సవరించుకోవాలి. ఇప్పుడు ఏం తప్పు చేశాము? కృష్ణ బహిర్ముఖం, కృష్ణ బహిర్ముఖం. బహిర్ముఖ అంటే కృష్ణుడి ముఖాముఖి, ముఖాముఖి ఒకటి, బహిర్ముఖం ఒకటి. ముఖాముఖి అంటే కృష్ణుడిని నీ కిందకు సేవ చేయాలని ఒక భావన కలిగి చేస్తాం భౌతిక ప్రకృతి వైపు. అంటే ఇప్పుడు ఏమి అక్కడ తప్ప ఏం చేశాం? విస్మరించాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అది అది శరణాగతి అంటే, శరణాగతి అని. సరే ఇక్కడ శరణాగతి, శరణాగతి ఎవరు పొందుతారు? భాగ్యవంతులు శరణాగతులు అవుతారు. సుమేధసులు శరణాగతి పొందుతారు. శరణాగతి పొందినవాడు మహాభాగ్యవంతుడు. ఎందుకు? సరే ఇక్కడ శరణాగతి పొందకుండా ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది? స్వేచ్ఛ అని అనుకుంటావు నువ్వు, నేను స్వతంత్రుడిని, ఒకరు చెప్పేట నేను ఎందుకు వినాలి? ఇది మనకు ఉన్నటువంటి రోగం. మనం భవరోగం అనే పదం వాడతాం కదా, భవరోగం అంటే భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి జీవుడు నేను స్వతంత్రుడిని, ఒకరి కింద తల నేను ఎందుకు ఉంచాలి? ఇది ఆ తల సమర్పణ భావం రానంత వరకు ఏమవుతుంది? నువ్వు నీలో శరణాగతి లేనట్లే. శరణాగతి లేని వ్యక్తి జీవితం మొత్తం కష్టాల పాలవుతుంది. ఆయన ఎన్ని ప్రయత్నాలన్నా చేయను, ఏమైనా చేయనివ్వండి. కాబట్టి శరణాగతి పొందినవాడు మహాభాగ్యవంతుడు, సాధారణ భాగ్యవంతుడు కాదు. శరణాగతి పొందని వ్యక్తి, స్వతంత్రంగా నేను జీవించాలనుకునే వ్యక్తి మహామహా దుర్భాగ్యుడు. శనిదేవత తలుపు తడుతూనే ఉంటుంది ఎప్పుడు అతనికి, తట్టడం కాదు బలవంతంగా తోసుకొని వస్తుంది. అతను బాగా పగడ్బందీగా తాళం వేసినా కూడా పగలు కొట్టుకొని వస్తుంది లోపలికి. దాన్ని తలుపు కూడా బద్దలు కొట్టుకొని వస్తుంది లోపలికి. అతను ఎక్కడైతే పెట్టి ఉంటాడో వజ్రాలు బంగారు బిస్కెట్లు అన్నీ అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. శరణాగతుడు కాని వ్యక్తికి అతనేమనుకున్నాడు, నేను స్వతంత్రుడిని, ఇదో ఈ బంగారు బిస్కెట్లు ఉన్నాయి, ఇది ఉంది ఇది ఉంది, నన్ను ఇది కాపాడుతుంది అని అక్కడ వెళ్ళి శనిదేవత కూర్చుంటాడు. అయిపోయింది. అతను దేనికోసం సంపాదించాడో, ఏ ఉద్దేశంతో సంపాదించాడో, నేను భాగ్యవంతుణ్ణి కావాలి అని సంపాదించాడు, కానీ అది దుర్భాగ్యుడు అయిపోతాడు. ఎందుకు? స్వతంత్ర అనే పదము మన జీవితంలో ఉండకూడదు, ఉంటే అది మనకు జరిగేది. అయితే భాగ్యవంతు అంటే మరి శరణాగతి ఎవరు పొందుతారంటే తెలివైన వాడు పొందుతాడు. ఇప్పుడు కొన్నిసార్లు భక్తులను చూసి అంటారు, మీరు చూడు అన్నీ వదిలేస్తున్నారు, తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు తప్పించుకొని? సంసార ధావానలం. ఇంటి ఇంటికి నిప్పు అంటుకుని ఉంది, ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాం. తెలివైన వాడు చేసే పని అది. మూర్ఖుడు ఏమి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావు, మంట మండుతుంది చూడొద్దు, ఇద్దరు బయటకు వెళ్ళి ఏంది మీరు తప్పించుకుంటున్నారే ఇలా అన్నాడు. భక్తులు మీరేంది అన్నీ తప్పించుకుంటున్నారు, అది వదిలి చేయలేదు, అదే మంట పెట్రోల్ బాంబులు పేలుతున్నాయి ఒక పక్కనే, మళ్ళీ ఇక్కడే కూర్చో అంటే ఎందుకు కూర్చుంటాడు ఇక్కడ తెలివైన వాడు? మూఢుడు మూర్ఖ నువ్వు కూర్చో అక్కడ. తెలివైన వాడు చేసే పని శరణాగతి అని. కాబట్టి ఇప్పుడేంది, ప్రపంచం మొత్తము మూర్ఖత్వాన్ని పెంచి పోషిస్తుంది. నువ్వు శరణాగతి పొందదు, ఎందుకు పొందుతావు? ఒకటో తరగతి నుంచే నువ్వు నెంబర్ వన్ కావాలి, ఆకాశానికి తల నీళ్ళగా పెట్టుకుని తిరగాలి, నువ్వు కింద రాళ్ళు మోకాళ్ళు కొట్టుకుని కింద పడితే చిన్న పర్వాలేదు, ఆగి నెంబర్ 1 కావాలి, అన్నిట్లో నెంబర్ 1 కావాలి. చిన్నప్పటి నుంచి అదే నేర్పిస్తారు. LKG నుంచి ప్రోగ్రెసివ్ పోర్ట్ ఎందుకు పెట్టింది తెలుసా? దానికోసమే. మావాడు నెంబర్ 1 మూర్ఖగా కావడానికి ఏ స్థాయిలో ఉన్నాడు, ఎదిగాడా లేదా అని ప్రోగ్రెస్ రిపోర్టు నెల నెల ఇంటికి వస్తుంటుంది. ఆ మూర్ఖ స్థాయి పెంచి పోషించారు జీతం. ఎంత ఎక్కువ మూర్ఖ స్థాయిని పెంచి పోషిస్తారో అటువంటి పాఠశాలకు డబ్బులు ఎక్కువ చెల్లించి
చేర్పిస్తారు.
ఆ నెంబర్ 1 మూర్ఖుడు అయ్యాడు మావాడు చూడు అనేసి. అది కార్పొరేట్ స్కూల్, కార్పొరేట్ కాలేజ్ అంటే. ఇప్పుడు శరణాగతి పొందేదానికి ఉండదు ఆ స్కూళ్ళలో కాలేజీల్లో. చూడు టీచర్లనే టీచర్లకు ఎదురు తిరుగుతారు, ఆ టీచర్లనే కొడతారు కూడా. అంటే అది అర్థమైంది, చక్కటి శిక్షణ దొరుకుతుంది అక్కడ. ప్రథమ మూర్ఖుడు కావడానికి దొరుకుతుంది అక్కడ. వాళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్లో కూడా మీ వాడికి ఏ విషయం రాకున్నా సరే 50 50 50 48 వచ్చే ఇస్తి పంపిస్తారు ఇంటికి కార్డు, చాలా సంతోషం. ఫైనల్ ఎగ్జామ్లో చూస్తే 50 50 ఉంటుంది, 50 5 కనపడదు సంఖ్య, 5 బదులు కూడా 0 ఉంటుంది. ఏంది ఎన్ని రోజులు ఇంత ప్రోగ్రెస్ రిపోర్ట్ వేసి 0? అదే మూర్ఖత్వంలో నెంబర్ 1 వచ్చాడు మనవాడు. అంటే శరణాగతి పొందకుండా నువ్వు స్వేచ్ఛ నెంబర్ 1 ఇదంతా భగవంతుడికి ఎదురు తిరిగి వచ్చామే, దాన్ని ఇంకా పెంచి పోషిస్తున్నారు మన వాళ్ళు. కానీ ఆధ్యాత్మిక జీవనంలో ఏం చెప్తారు? లేదు, నువ్వు శరణాగతి తలంచాలి, నువ్వు తలంచాలి, నేను నెంబర్ లాస్ట్ నాది, ఆధ్యాత్మిక జీవితంలో నాది నెంబర్ చివరి సంఖ్య నాది, ముందు మిగతా భక్తులు అందరూ, తర్వాత నేను చిట్ట చివరి వాడిని. ఈ భావన పెంచి పోషిస్తారు ఆధ్యాత్మికంగా. గోపి భర్తు పద కమ్మలు దాస ఎన్ని పెట్టుకోవాలి అక్కడ? ఎన్ని? కానీ భౌతిక ప్రపంచంలో బాసుకు పైన బాసుని అందరి బాసులకు సూపర్ బాస్ నేను అని చెప్పుకుంటాడు. అది ఎంత ఎక్కువగా మన బాసత్వాన్ని పెంచుకుంటామో అంత ఎక్కువగా మాయతో ఫైటింగ్ చేసినట్టు మనం. ఎవరితో ఫైటింగ్? మాయతో ఫైటింగ్. మీరు రెజ్లింగ్ అంటే ఏమంటారు తెలుగులో? కుస్తీనా? చూసింటారా రెజ్లింగ్? కొట్టుకుంటారు కదా, కుస్తీ వేరు. మల్ల యుద్ధం ఎవరు ఎవరిని కింద పడేస్తారు అని దాంట్లో దాంట్లో ఏమి పోటీ చూసే ఉంటారు అందరూ. దెబ్బలు తగిలే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు పోటీ మొదలైంది, తెలివైన వాడు ఏం చేస్తాడు దెబ్బలు తప్పించుకోవడానికి, నాకు చెడ్డ పేరు నువ్వు తక్కువవాడు అనిపించుకుంటావు అయినా పర్వాలేదు, నువ్వు శక్తిహీనుడు అనిపించుకుంటావు అయినా పర్వాలేదు, నువ్వే గెలిచావు నేను ఒక్క దెబ్బ తాగదు, ఇదింత బాగుంటుంది. గొడవ పడడానికి ప్రయత్నం చేసి పైన కింద పడి పైన పడి వాడిని ఒకటి కొడితే, వాడు రెండు కొడితే, వాడిని ఒక తన్ను తన్నితే, వాడు నాలుగు తన్నులు తన్నితే, మళ్ళీ నువ్వు లేచేసరికి వాడు లేవకుండా తన్నుతుంటే, ఇదంతా మనం చేసే పని మాయతో. అది అందులో ఎవరితో ఇద్దాము, సమబుద్ధి కాదు ఇక్కడ, మాయ ఎవరిది, మాయది మమ మాయ అంటున్నాడు కృష్ణుడు. ఈ కుస్తీ పోటీలో అన్న సమబుద్ధిలు ఉంటే ఉండొచ్చేమో, సమబుద్ధిలు ఉండర్లేవు, ఒకరు అంత ఇంత కొంచెమన్నా ఎక్కువే ఉంటుంది కాబట్టి వాళ్ళు గెలుస్తారు. ఒకవేళ సమబుద్ధిలో మధ్యన పోటీ పెడతారు అనుకో, కృష్ణుడు మథురకు వెళ్ళినప్పుడు ఇదేంది సమబుద్ధిలు కాదే ఇట్లా పెట్టారే కంసుడు తప్పు చేస్తున్నాడు అది ఇది అనుకున్నారు. ఇక్కడ మనం ఎవరితో పోటీ పడుతున్నాం, మాయాదేవితో ఫైటింగ్ రా చూసుకుందాం రా అని. ఎంత మూర్ఖులం కాదు మనం. కృష్ణుడు నా శక్తి ఇది అంటే అర్థం ఏంటంటే కృష్ణునే ధిక్కరిస్తున్నావు. ప్రభుత్వ పోలీస్ అధికారి ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్, ఏమంటారు హయ్యెస్ట్ పోస్ట్ పోలీసుది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ప్రభుత్వం ఏం చెప్పింది, అయ్యా ఇతను మా ఉన్నతాధికారి సంరక్షణ శాఖలో, అంటే నువ్వు ఆ ఉన్నతాధికారిగా సవాళ్ళు విసురుతున్నావు వెళ్ళి అంటే అర్థమైంది, ఎవరి మీద సవాళ్ళు విసురుతున్నావు, ప్రభుత్వం మీదనే సవాళ్ళు విసురుతున్నావు. ఆ డీజీపీ చెప్తాడు అయ్యా ఇంటికి చుట్టుముట్టండి వెళ్ళి అని, పోలీసులందరినీ పంపిస్తాడు, ఏం చేస్తావు నువ్వు? అంత మూర్ఖత్వం అన్నది, శరణాగతి పొందట్లేదంటే ఇది. స్వేచ్ఛ ఫైటింగ్ చేయాలి, నేను ఫైటింగ్ చేయాలి. ఎవరితో ఫైటింగ్ చేయాలి? మాయతో ఫైటింగ్ చేయాలి. కానీ బుద్ధిమంతులు ఏం చేస్తారు, అమ్మ తల్లి నేను చెప్పను చేసుకోవాలి, తల్లి నేను తలెత్తాను తల దించుకుంటాను, నన్ను ఏమనద్దు దయచేసి, నేను చెప్పం చేసుకునే ఆశీర్వాదం ఇవ్వు, అదో నీ దగ్గర అవన్నీ ఉన్నాయి చూడు, నీవి కానివన్నీ తీసి పెట్టుకున్నావు, మెడలో ఆధార్ కార్డు పెట్టుకున్నావు, ఐడెంటిటీ కార్డు పెట్టుకున్నావు, తాలూకా ఆఫీస్లో నీ పేరు రాపించుకున్నావు, మీ ఇంట్లో ఎర్ర నోట్లు పెట్టుకున్నావు, అవన్నీ తీసే ముందు తీయను. ఇంకా దుర్గాదేవి ఏమంటుంది, తీసే వరకు నేను కొడుతూనే ఉంటాను. ఊరికి చేతులు జోడిస్తే సరిపోదు, చేతులు జోడించినటువంటి ఆ ముద్ర ఉంది, ఈ ముద్రకు తగిన కార్యకలాపాలు చేస్తున్నావా లేదా, చేసే వరకు వదిలిపెట్టదు నిన్ను. అవును నాది ఏమీ లేదు, పూర్తిగా శరణాగతి, కృష్ణుడికి శరణాగతి పొందుతున్నాను అంటే అప్పుడు మాయాదేవి ఏమి దెబ్బలు వేయదు, ఇంకేం చేస్తుంది నేను సహాయం చేస్తుంది. వెళ్ళు కృష్ణ దగ్గరికి వెళ్ళు, నువ్వు మనకు వచ్చిన సమస్య అదే. భక్తి యోగము ఎంత తేలిక అనేది అని చెప్తున్నారు ఇక్కడ, చాలా తేలిక. ఎంత తేలిక, ఎందుకంత తేలిక చూడు, మాయతో ఫైటింగ్ చేయడం తేలిక, శరణాగతి పొందడం తేలిక, శరణాగతి పొందడం తేలిక, యుద్ధం చేయడం చాలా కష్టం. శరణాగతి పొంది ఆనందంగా ఆడుతూ పాడుతూ ఉండేది ఎంత ఆనందం. యుద్ధం చేసి నువ్వు గెలుస్తావో గెలవో, ఖచ్చితంగా గెలవలేవు, అదైతే 100%. మాయతో ఎవరు గెలవలేరు, ఇక్కడ సముద్రంలో పడ్డామనుకో, సముద్రంలో చిన్న చేప పిల్ల ఉంటుంది, అది ఎంత ఆనందంగా ఆడుతూ పాడుతూ పైకి కిందకి ఎగిరి గంతులు వేస్తుంటుంది, అది ఒక ఏనుగు ఏనుగు పల్టీలు కొడుతుంది, దెబ్బలు తాగించుకొని వస్తుంది బయటికి, చనిపోవచ్చు కూడా. అది ఇది ఏందో 2 గ్రాములు, అదేమో ఆనందంగా ఆడుతూ పాడుతూ తేలుతుంది, ఇది 800 కిలోలు ఉంది ఏనుగు, ఇది ఓడిపోవడం ఏంది, అది ఆనందంగా ఉండడం ఏంది, ఇది దుఃఖాలకు లోను కావడం ఏంది కదా, ఆశ్చర్యం కదా. పైన ఏంది 100 కోట్ల డబ్బులు ఉన్నాయి, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, విద్య ఉంది, ఇట్లా చిటిక వేస్తే అన్ని వస్తువులు ఆయన పాదాల దగ్గరికి వస్తాయి. ఈయన ఇస్కాన్లో చేరాడు, జుట్టు లేదు, ఏం లేదు, బట్ట 10 రూపాయలు బట్ట వేసుకున్నాడు, కాళ్ళకు చెప్పులు 10 రూపాయలు చెప్పులు వేసుకున్నాడు. ఈయన ఇంత ఆనందంగా ఆడుతూ పాడుతూ తేలుతున్నాడు, ఇన్ని 100 కోట్లు ఉన్నాయి, వాడు ఆత్మహత్య చేసుకొని వస్తున్నాడు, రాత్రిపూట నిద్ర పట్టలేదని మందులు మింగుతున్నాడు, ఎవరు రౌడీలు గుండాలు వస్తారని డబ్బులు బెడ్ కింద పెట్టుకొని తల కింద పెట్టుకొని లేకుంటే తాళంచెవులు పెట్టుకొని ఇంత టెన్షన్, ఇది అనేది వీడికి ఏం లేదు, ప్రశాంతంగా ఉన్నాడు, వాడు ఎందుకు ఇంత టెన్షన్లో ఉన్నాడు. అది ఏనుగు, ఇది చేప పిల్ల. ఇది ఆ సముద్రం ఏంటి, అక్కడ మాయాదేవి. మాయాదేవి ఏం చేస్తుంది, కృష్ణుడే అనొచ్చు, కృష్ణుడి యొక్క శక్తి సముద్రం. సమాయాదేవి అతన్ని పట్టి పీడిస్తుంటుంది, అన్నీ అక్రమంగా సంపాదించావు నువ్వు అని, ఎందుకు అంత తలనొప్పి తెచ్చుకోవడం, నాది కానీ దాన్ని నా దగ్గర పెట్టుకొని నాది అని చెప్పుకొని మురిసిపోవడానికి, మురిసిపోవడానికి చెప్పుకుంటాం నాది అని, కానీ మాయ వచ్చేసి దెబ్బలేస్తుంటుంది మూర్చిల్లేటుగా. అది తెచ్చి పెట్టుకోవడం ఎందుకు, తన్ను తినడం ఎందుకు, ఆ చిన్న చేప పిల్లలాగా సముద్రుడి దగ్గరికి వెళ్ళి ఆ చేప పిల్ల ఎందుకు ఆనందంగా ఉంది, అయ్యా నేను చాలా అల్పుణ్ణి, నాకు అవకాశం మీకు దయచేసి అని, అల్పుడివి కదా, సరే వచ్చేసి నా దగ్గరికి నేను చూసుకుంటా, ఏ అలా నేనేం చేయలేదు, ఇది భగవంతుడి శరణాగతి పొందింది. కాబట్టి తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, సర్వధర్మాన్ పరిత్యజ్య ఇది అర్థం చేసుకుంటారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం, శరణం ఇది శరణం గురించే చెప్తున్నారు, శరణం రాజ అహం త్వం సర్వ పాప, అన్ని పాపాలను నేను బయటపడేస్తా. ఏంటి పాపం ఇక్కడ, కృష్ణుని మర్చిపోయి నువ్వు భోగించాలనుకున్న ప్రతి ఒక్కటి పాపమే, కృష్ణుని మర్చిపోయి మాట్లాడే ప్రతి మాట పాపమే, కృష్ణుని మర్చిపోయి చేసే ప్రతి ఆలోచన పాపమే, కృష్ణుని మర్చిపోయి వేసే ప్రతి అడుగుని నడకలో ప్రతి అడుగు పాపమే. దానివల్ల మన కష్టాలు వస్తున్నాయి, దుఃఖం వస్తుంది. అయితే కృష్ణుడు ఏం చెప్తున్నాడు, నువ్వు నాకు శరణాగతి పొందితే, నిన్ను నువ్వు నాకు సమర్పించుకుంటే అదొక్కటి చేసాలు, గతంలో ఎన్ని చేసినా కూడా అవన్నీ నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను, అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వేమీ భయపడద్దు, మా సుచ్చ నువ్వేం భయపడద్దు అంత హామీ ఇస్తున్నాడు. కాబట్టి తెలివైన వాడు చేసే పని ఏంటి, కృష్ణుడు చెప్తున్నాడు శరణాగతి పొందమని, అందులో ఏం సాధారణ వ్యక్తి కాదు, అత్యంత సంపన్నుడు, అత్యంత దయామయుడు, అత్యంత సుహృద్, ఎప్పుడు నీ మేలు కోరే వాళ్ళలో ఆయనను మించినవాడు ఎవడు లేడు, ఆస్తిలో ఆయనను మించినవాడు లేడు, తెలివితేటల్లో ఆయన మించినవాడు లేడు, బలంలో ఆయనను మించినవాడు లేడు, అన్నింటికన్నా కరుణలో ఆయనను మించినవాడు లేడు. అటువంటి తండ్రికి శరణాగతి పొందితే ఎలా ఉంటుంది పిల్లవాడు, నాకై నేనే బతుకుతానని బయటకు వెళ్ళిపోయి బస్టాండ్లో రైల్వే స్టేషన్లో అడుగు కుదునే దగ్గర టాయిలెట్ల దగ్గర పడుకొని వాళ్ళు ఎంగిలి తినే డస్ట్బిన్లో చుట్టి, ఇది ఎట్లా ఉంటుంది, ఇది అంత గొప్ప తండ్రిని వదిలేసి వచ్చాం మనం. ఆ గొప్ప తండ్రి పరమ కరుణ, పరమ కరుణ కాబట్టి మనం డస్ట్బిన్ టాయిలెట్ చుట్టూ ఇది ఏముంది, కడుపు నిండా రక్తము మలము మూత్రమే. మనమే రైల్వే స్టేషన్లో అక్కడ ఇక్కడ పిల్లలు డస్ట్బిన్ దగ్గర అక్కడ అడుక్కు తినే దగ్గర టాయిలెట్ దగ్గర పడుకుంటే వాళ్ళని చూసి అయ్యో పాపం అంటాం, వైకుంఠవాసులు మనల్ని చూసి అంతే కరుణ చూపి అయ్యో పాపం వీళ్ళు చూడు మలమూత్రాలు ఉన్న శరీరంలో ఇరుక్కొని ఉన్నారు, అయ్యో ఇంత ఘోరం పాపం అని. మనమేమో దీనికి టాల్కం పౌడరు అదేంది నెరలేకు ఆ సెరలేకు అన్నీ పెట్టి పుష్టిగా చేసి దానికి రంగు పోసి ఎంత ఆనందం మురిసిపోతుంటాం అన్నమాట. టాయిలెట్కు ఎన్ని రంగులు పూసినా ఎవడన్నా తెలివైన వాడు మురిసిపోతాడు, అబ్బా నా టాయిలెట్ బంగారుదంతా చేశారు, వెండిదంతా చేశారు, ఏ పెయింట్ అయితే మేము ఏదో ఒక అడ్డుతెర కట్టుకుంటారు, ఆ పని ముగించుకొని వస్తారు. మన పరిస్థితి ఏంది, శరీరం చూసుకొని మురిసిపోతున్నాం, శరణాగతి పొందట్లేదు. కాబట్టి తెలివైన వాడు చేసే పని శరణాగతి పొందుతాడు. ఈ శరణాగతి ఎలాంటిదంటే, ఇప్పుడు నువ్వు 100 అంతస్తులు ఉన్నాయి, 100 అంతస్తులు ఇల్లుంది, వంద అంతస్తుకి వెళ్ళాలి, నువ్వు మెట్లు ఎక్కితే వెళ్ళాలి. ఇంకొక విధానం ఏముంటుంది, లిఫ్ట్లో ఎక్కవు చెప్పని, ఒక క్షణంలో ఒక నిమిషంలో అక్కడ ఉంటావు. ఎక్కడ ఉంటావు, గోలోకంలో ఉంటావు. నువ్వు వేరే తపస్సు జ్ఞానం అది ఇది ధ్యానం ఏమంత ముక్కు మూసుకొని తల కిందులుగా పల్లీలు కొట్టేది హిమాలయాలకు వెళ్ళేది అది ఏం అవసరం లేదు. యజ్ఞము అది ఇది భార్య భర్త కొంగు మూడేసుకొని యజ్ఞం ముందర కూర్చొని డబ్బులు కష్టపడి సంపాదించిందంత వాడు ఒక్కకు బీడ వేసుకొని కూర్చుంటే వాటికి సమర్పించి దాన్ని మంటలో కొంచెం వేసి ఇంటికి వచ్చి చేతులు కాల్చుకొని ఏడ్చుకుంటుంది ఏం అవసరం లేదు. కృష్ణుడి శరణాగతి కొన్నిసార్లు లిఫ్ట్లో వెళ్ళిపోతావు, అంత తేలిక అనమాట ఇది. నువ్వు వంద అంతస్తులు ఎక్కాలంటే స్టెప్స్, ఒక్కొక్క ఫ్లోర్కి 10 స్టెప్స్ ఉంటాయి. ఎన్ని ఎక్కాలప్పుడు? 1000 మెట్లు ఎక్కాలి. ఎక్కడ పడిపోవచ్చు, ఏ మెట్టు మీద నుంచి కింద పడిపోవచ్చు, అలసిపోవచ్చు. ఈ లిఫ్ట్లో ఎక్కేది తెలివైన వాడు, లిఫ్ట్ ఆన్ చేస్తాడు వెళ్ళిపోతాడు. ఇంకొకటి ఏంటి, ఇక్కడ శరణాగతి సులభం. ఎందుకు సులభం? భగవంతుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. శరణాగతి పొందితే కష్టాలు ఎందుకు పోతాయంటే భగవంతుడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడొస్తారా, 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 ఎప్పుడొస్తారా అని తదేకంగా తీక్షణంగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు చిన్న ఉదాహరణ, పార్కులో సాయంత్రం పూట మున్సిపల్ గ్రౌండ్లో చూడండి, వెళ్ళి కొంతమంది చిన్నపిల్లల్ని తోడుకొని వస్తారు, తల్లిదండ్రులు చిన్న బిడ్డల్ని. ఆ చిన్నపిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ స్నేహితులు కలుస్తారు, అక్కడ ఆడుకోవడానికి వెళ్తారు. వెళ్ళారా మున్సిపల్ గ్రౌండ్కి ఎప్పుడైనా? చూసారా చిన్నపిల్లల్ని? వాళ్ళ స్నేహితులు కలిసినప్పుడు తల్లిదండ్రినికి చెప్తారు, మేము కొంచెంసేపు ఆడుకొని వస్తామని. తల్లిదండ్రులు అక్కడ కూర్చొని ఉంటారు దూరంగా. వాళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆడుకుంటుంటారు, చీకటి పడుతుంది. చిన్న చిన్న స్నేహితులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. ఆడుకునేటప్పుడు ఏమవుతుంది, పిల్లాడు పూర్తిగా తల్లిదండ్రిని మర్చిపోయి ఉంటాడు. మా అమ్మ అక్కడ ఉంది, మా నాన్న అక్కడ ఉన్నాడు, స్పృహ ఉండదు అబ్బాయికి. దేంట్లో నిమగ్నం అయ్యాడు పూర్తిగా, ఆటల్లో నిమగ్నం అయ్యాడు, స్నేహితులతో. స్నేహితులని తెలియదు అతనికి, వీళ్ళే నా వాళ్ళు అన్న అంత నిమగ్నం అయిపోయి ఉంటాడు. వీళ్ళతోనే నాకు ఆనందం ఉంది అని అనుకుంటుంటాడు. అక్కడ వాళ్ళందరూ క్రమక్రమంగా జారుకుంటారు సమయం అవుతూ ఉంటే. చివరికి ఒక్కడు మిగులుతాడు, చీకటి పడుతుంది. అప్పుడు ఏమని అరుస్తాడు, అప్పుడు అమ్మ నన్ను అక్కడే ఎదురు చూస్తుంటారు, ఎదురు చూస్తుంటారు పక్కనే కూర్చొని, రానా అని తీసుకొని ఆలింగనం చేస్తాడు. ఇది శరణాగతి. అంత సులభం కృష్ణుడి శరణాగతి పొందడం, అంత తేలిక. అది కేవలం ఏమని పిలవాలి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రోజు పిలుస్తూనే ఉన్నాము కదా. లేదు, ఆ బాలుడు ఉదాహరణ చూడండి. ఆ పార్ మున్సిపల్ స్కూల్లో ఉన్న బాలుడు అందరు వెళ్ళిపోయారు, చీకటి పడింది, ఎలా పిలుస్తాడు, ఎలా పిలుస్తాడు, ఎంత ఆతృతతో పిలుస్తాడు, ఆయనకు నాన్న తప్ప వేరే ఏమి గుర్తు రాదు. ఆయన పిలుపులో, ఆయన హృదయంలో, ఆయన చైతన్యంలో, ఆయన కళ్ళల్లో, చెవిలో మొత్తం ఏంది, నాన్న నాన్న హరే కృష్ణ హరే కృష్ణ నాన్న ఎక్కడున్నానా. ఆ పిలుపు కావాలి. ఆదేశాల ప్రభుపా చెప్పింది ఏంటి, జపం అంటే భగవంతు నామం చెప్పడం అంటే చిన్న శిశువు తల్లి కోసం ఏడ్చినట్టు అంట. అట్లా ఏడుస్తున్నాం మనం జపం చేసేటప్పుడు. ఏడవడం అంటే రేపటి నుంచి నీళ్లు గారుస్తామని కాదు, అంత తన్మయత్వంతో చెప్తున్నామా, చెప్పడం లేదు. చెప్పడం లేదు కాబట్టి మన శరణాగతి చాలా కష్టం అనిపిస్తుంది. ఏంది జపం చేస్తూనే ఉన్నా, నాకేంది కష్టంగా ఉంది మనసు అండి. ఎలా పిలుస్తున్నావు ఆ పిల్లవాడు, నాన్న నాన్న అని పిలిచేది ఏ స్థితిలో ఉంటే వాళ్ళ నాన్న అక్కడే ఉండనైతే ఉన్నాడు వాళ్ళ నాన్న. అలాగే భగవంతుడు కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడు ఎదురు చూస్తూ? మన హృదయంలోనే ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? ఈ మలమూత్రాలు పక్కనే ఉన్నాం, ఎముకలు. అంతేందుకు నీ రక్తమే కొంచెం చిమ్మింది అనుకో, నీ రక్తమే నువ్వు తినేటప్పుడు నీ ప్లేట్లో నీవి వేలు రక్తమే కదా, తినగలుగుతావా? నీ రక్తమే కదా, చీ అంట నీ నోట్లోంచి చీమిడే కారింది అనుకో, ముక్కులోంచి తినేటప్పుడు ప్లేట్లో నీ చీమిడే కదా. పచ్చి అంటే దరిద్రం, గలీజు చాలా ఘోరమైందని అర్థమవుతుంది అక్కడ. అటువంటి ఘోరమైన దాంట్లో చేరుకున్నాం. పరమాత్మ మన దగ్గర వచ్చి ఉన్నాడు. ఇంతకు మించిన దయామయుడు ఎవరుంటారు చెప్పండి? ఇంతకు మించిన కరుణామయుడు ఎవరుంటారు? అటువంటి కరుణామయుడు ఎదురు చూస్తూ ఉంటే ఆయనను పక్కన పెట్టి ధనము జనము వాళ్ళు వీళ్ళు వీళ్ళు కాపాడుతారు, వాళ్ళు కాపాడుతారు, ఇది కాపాడుతుంది అది కాపాడుతుంది, ఎంత అయింది? కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళడం చాలా తేలిక. బిడ్డకు ఎలా తేలికో తండ్రిని చేరడం, శిష్యు భక్తుడికి జీవుడికి కూడా అంత తేలిక. అందుగురించి ఇక్కడ చాలా తేలికైన విధానం అని రాశారు. మరి ఇంకొకటి ఏం రాశారు ప్రభుపాదం నొక్కి చెప్తున్నారు, మహాజనుల సంపర్కంలోకి రావాలి నువ్వు. తేలికే అది. ఎప్పుడు తేలిక అవుతుంది నీకు? మహాజనుల సంపర్కంలోకి రావాలి. సంపర్కం అంటే ఏంటి? వాళ్ళకు తలంచాలి నువ్వు. నువ్వే నాకు సరే, నువ్వే నాకు గతి అని తలంచాలి. అవేసి చూడండి ఏం చేసింది ఆమె. హరిదాస్ ఠాకూర్కు శరణాగతి పొంది మంత్రం ముందే పలుకుతుండింది, రెండు రోజులు మూడు రోజుల నుంచి మంత్రం పలుకుతూ వింటూనే ఉన్నాయి, కానీ శరణాగతి పొందేసింది. దుఃఖాలన్నింటి నుంచి బయటపడిపోయింది. రత్నాకర్, ఎవరు రత్నాకర్? వాల్మీకి ముందు పేరు రత్నాకర్. నారదమునికి శరణాగతి పొందారు, ఎంత గొప్ప భక్తుడే. మృగారి, ఆయన ఎంత గొప్ప భక్తుడయ్యాడు. కాబట్టి శరణాగతి పొందితే నష్టమా లాభమా? కాబట్టి తెలివైన వాడు లాభం గడిస్తాడు, తెలివి లేనివాడు మొత్తం హోల్సేల్ లాస్. ఏం చేసినా లాసే. మనదంతా లాస్ బిజినెసే. భౌతికం అంటేనే లాస్ బిజినెస్. ఏమొస్తుంది నీతో? ఫలాన్ని వస్తుందని చెప్పు. ఏది రాదు నీతో. లాస్ బిజినెస్ కాకుండా గెయిన్ బిజినెస్ ఎక్కడ? నీకు అంత అంత నష్టమే, అంత నష్టమే. ఇక్కడ ఏం చెప్పారు? నువ్వు ఈ భవసాగరం దాటేదానికి భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తే పాదాలు ఏమైపోతాయంట? పాద పద్మం నావు అవుతుందంట. పద్మం నావు అవుతుంది. పద్మం చాలా చాలా మృదువుగా ఉంటుంది. అంత ఆ మృదు అంటే అర్థం ఏంటి? నీకు ఎటువంటి కష్టము తెలియదు. ఇప్పుడు బల్ల మీద పడుకోవడం కష్టం, రాయి మీద పడుకోవడం కష్టం. అదే డన్లప్ పరుపు ఉంటే చాలా సుఖంగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఇంకా పువ్వుల మీద పడుకుంటే ఎలా ఉంటుంది? పడుకున్నారు ఎప్పుడన్నా పులపాన్పు మీద? పూలు చాలా శుతిమెత్తగా ఉంటాయి, ఏ కొంచెం కూడా మనకి దెబ్బ తాకదు. అందుకే ఇక్కడ భగవంతుడి పాదాలు, పాద పద్మం నావైపోతుంది మనకి. పాదపోతే మహత్కృతైనా, ఎవరు చేసిన నావ అది? మహాజనులు చేశారు నావ. మహాజనులు తయారు చేసిన పడవ అది. వాళ్ళు చేసేం చేశారు? వాళ్ళు చాలా తేలికగా దాటేశారు. మనకు కూడా నావని వదిలిపెట్టారు ఇటువైపే. అయితే ఇది ఆయన వెళ్ళాడు పడవ అట్టుండాలి కానీ ఇటు ఇటు వచ్చింది. మళ్ళీ పడవ చేశాడు ఆయన, పడవలు దాటాడు సాగరం, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు దాటేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. మరి పడవ ఇటువైపు ఎట్లొచ్చింది? మళ్ళీ ఆ పడవ ఇక్కడే ఉంది. ఎందుకుంది? ఆ భవసాగరం ఏమైంది? అది ఆవు దూడ పాదంలో నీళ్ళైంది. కాబట్టి ఆ పడవ ఎప్పటికీ ఉంటుంది ఇక్కడే. ఆ పడవ చేసిన వాళ్ళు ఎక్కిన వాళ్ళు దాటిచ్చేస్తూ ఉంటుంది, అది మళ్ళీ ఇక్కడే ఉంటుంది. ఇది భక్తి యోగం యొక్క శక్తి అని. అంత సులభము, అంత తేలిక. కురువంతి గోవత్స పదం భవాబ్ధిం. ఇక్కడ భాష్యంలో ప్రభుపాదించారు, పదం పదం యత్వి పదాం అడుగు తీసి అడుగు వేస్తే సమస్యలే ఇక్కడ. కానీ ఇక్కడ ఈ ప్రపంచమే అలాంటిది అయితే నువ్వు పాద భగవంతుడి పాద పద్మాలనే నావ మీద ఎక్కినప్పుడు ఏమవుతుంది? పదం పదం సుఖం ఎక్కని వాళ్లకు పదం పదం విపత్తు, ఎక్కిన వాళ్లకు పదం పదం సుఖం. అడుగు తీసి అడుగేస్తుంటే ఆనందం. ఇస్కాన్లో రోజులు గడుస్తున్న కొద్దీ ఆనందం పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూనే ఉంటుంది. లేకుంటే ఎందుకుంటారు చెప్పండి, ఎవరు ఉండలేరు. కాబట్టి మనకి ఈ పాద పద్మం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడుంది ఇప్పుడు కృష్ణుడి పాద పద్మం ఎక్కడుంది? ఇస్కానే. మనం ఏం చేయాలి? ఇస్కాన్లో కూర్చోవాలి చాలు. కూర్చోవడం అంటే ప్రభుపాద ఇచ్చిన విధానాన్ని ఆచరిస్తే చాలు, దాటేస్తాం. కాబట్టి మనం తల పట్టుకొని కూర్చొని చింతించిన అవసరం లేదు. నాకెందుకు ఇలా అయింది అని ఇస్కాన్కి వచ్చి కూడా అంటే అర్థమైంది దీని నుంచి, నువ్వెక్కడో తప్పు చేస్తున్నావు, ప్రభుపాద ఇచ్చినటువంటి విధానాన్ని తోచే తప్ప కూడా పాటించట్లేదు, ఎక్కడో పొరపాటు చేస్తున్నావు, పరిశీలనాత్మకంగా చూసుకో, లేదా ఉన్నతమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది అని ఓపెన్ హార్ట్ సర్జరీ చేపించుకో. ఏంది ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే? మనసు విప్పి చెప్పుకోవాలి నాకు ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది. లేదంటే ఇప్పుడు ఇంత తేలిక అని చెప్తున్నారు ఆనందాంబుది వర్ధనం. పదం పదం ఆపదలు ఉన్నటువంటిది పదం పదం సుఖం అయిపోతుంది, నీకు సుఖాలయం అయిపోతుంది దుఃఖాలయం. సో ఈ దుఃఖాలయాన్ని సుఖాలయంగా మార్చేది ఇస్కాన్. ఇస్కాన్లో నేర్పిస్తారు, మనకి నేర్పించడమే కాదు దగ్గరుండి చేపిస్తారు కూడా. కానీ ఇటువంటి సుఖాలయం దగ్గరికి వచ్చి కూడా మనం సుఖం పొందలేకపోతున్నాం అంటే అర్థం ఏంటి? నిజంగా మనం శరణగతి పొందలేదని. సో అది ఇక్కడ శరణగతి పొందితే అర్థం ఏంటి? చాలా తేలికగా దాటేస్తావు, నీకు ఎటువంటి సమస్య ఉండదు, కష్టం అనిపించదు. బయట వాళ్ళకి చూడడానికి చాలా పేదవాడైనా శరీర బలహీనంగా ఉంది అయినకి ఇవన్నీ చూస్తుంటారు నిన్ను చూసి. కానీ నువ్వు మాత్రం ఆనందంగా సముద్రపు అలల్లో పువ్వు పడింది అనుకో, ఎంత పెద్ద ఆలోచన అది, పువ్వును ముంచేస్తుందా? తేలుతూ ఉంటుంది అందులో. అది భగవంతుడి పాద పద్మాలు. ఈ భవసాగరంలో ఎన్ని అలలు వచ్చినా సరే నీకు లేశం మాత్రం కూడా నొప్పి తాకదు. అది మనం ఆలోచించుకోవాలి, భగవంతుడిని ఆశ్రయించాలనా లేదా. ఈ భగవంతుని ఆశ్రయించడం ఎలా? చాలా తేలిక అనేది ప్రభుపాద ఇక్కడ ఏమి ఇచ్చారు? శ్రవణ కీర్తన ఇవి వీటిల్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటే చాలు. దానికి ఉదాహరణ ఎవరినిచ్చారు? పరీక్షిత్ మహారాజు, సుఖదేవ గోస్వామి ఇలాంటి వాళ్ళు చాలా తేలికగా దాటేశారు. పరీక్షిత్ మహారాజు ఏం చేశారు? అనుకోవతో కూడిన శ్రవణం. ఆయనని పైన కూర్చోబెట్టారు, ఎవరిని? ఆయన కింద కూర్చున్నారు. అనుకోతో కూడిన శ్రవణం చేశారు. అది ముఖ్యం మనకి. అనుకో పెరుగుతుందా లేదా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఇది గమనించుకోవాలి. అది భజన మాది ముసేసా. సో మనకు చైతన్య మహాప్రభు వచ్చింది అనుకో నేర్పించడానికి వచ్చారు. మనం ఎదురు తిరిగి ఇక్కడికి వచ్చాము, మళ్ళీ అనుకో నేర్చుకుంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తాం. శ్రీకృష్ణ చైతన్య ప్రభు జీవిదయా కోరి సుపార్షద శ్రీయధామ సహావతారి అత్యంత దుర్లభ ప్రేమ కోరి బారిదాన్ సికాయ శరణాగతి బకతేర ప్రాణ్. గౌరవ మహారాజు చెప్తున్న నా భక్తులకు ప్రాణం ఏంటంటే శరణాగతి. శరణ ఆగతి, ఆగమనం అంటే రావడం. నీకై నువ్వు రావాలి, భగవంతుడు నిన్ను బలవంతం చేయడు, భక్తులు బలవంతం చేయరు నిన్ను. వైద్యుడు బలవంతంగా నీకు వైద్యం ఇస్తాడు? ఎప్పుడైనా ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు ఆసుపత్రికి వెళ్ళలేదు మనం, ఏమి అనారోగ్యం వచ్చినట్టు లేదు ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి. మనకై మనం వెళ్తాం ఆయన దగ్గరికి, మనం ఒప్పుకుంటాం వెళ్ళి నాకు ఇది ఇలా ఉంది ఇలా ఉంది అని. అప్పుడు ఆయన, అయ్యా నీకు ఇంత చాలా ముదిరిపోయింది, నీ కడుపు కొయ్యాల్సిందే అంటాడు. కొయ్యండి అని చెప్పి పడుకుంటాం కూడా ఆయన ముందర. శరణాగతి పొందుతున్నామో లేదా? అది ఇక్కడ శరణాగతి సికాయ శరణాగతి బకతేర ప్రాన్, కృష్ణ లేదా భక్తుడు, భక్తులు భక్తుల దగ్గరికి వెళ్ళాలి. మీరు నేను ఈరోజు నుంచి మీ వాడిని, నువ్వేం చేసినా పర్వాలేదు. ఆ విధంగా వైద్యుడికి ఎలా అప్పచెప్పుకుంటామో శరీరాన్ని, మన జీవాత్మని అప్పచెప్పుకోవాలి భక్తులకి. అటువంటి భక్తుడిని ఎన్నుకోవాలి మొట్టమొదట. ఈయన దగ్గరికి వెళ్తే ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు ముందు ఎన్నుకుంటారు ఏ ఆసుపత్రికి వెళ్ళాలి నేను అని కదా. దారిలో ఏదేస్తే దానికి వెళ్తారా? ముఖ్యంగా పెద్ద ఆపరేషన్లు పెద్ద పెద్దవి చేసేటప్పుడు మనం కూడా అంతే. భక్తిలో ఓకే ఈయన దగ్గరికి వెళ్తే బాగవుతుంది అనే నీకు నమ్మిక కలిగినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి. నీ జీవాత్మని పూర్తిగా సమర్పించుకోవాలి అక్కడ. అప్పుడే అది ఇక్కడ ఏమన్నారు, మహాజన ఈనగత సపంత, ప్రభుపాదకి సమర్పించుకోవాలి. ప్రభుపాదకి సమర్పించుకోవడం అంటే ఏంటి? ప్రభుపాద ఇచ్చిన వ్యవస్థలో, ప్రభుపాద ఇస్కాన్లో ఒక పద్ధతి పెట్టారు, ఆ పద్ధతిలో మనము ఇమిడిపోవాలి. ఇమిడితే అప్పుడు ఈ పాద పద్మ నావలో కూర్చున్న వాళ్ళము అవుతాం. ఇస్కాన్లో ఉన్నటువంటి విధానంలో మనం ఇమడలేదంటే చాలా కఠినమైనటువంటి స్థితిలో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదేంటయ్యా నువ్వు మంచినీటి చెలిమి దగ్గర ఉన్నావు, దాహం దాహం అంటున్నావు, ఇదేంది చెలిమి అంటే తెలుసా? మంచినీరు నదిలో తవ్వుతారు కొంత, చాలా తేట తెల్ల నీళ్ళు వస్తాయి. చెలిమి పక్కన కూర్చొని అయ్యా దాహం అయ్యా దాహం అంటే చూసేవాళ్ళు ఏమంటారు? తెలివి ఉందా లేదా? పక్కనే కూర్చున్నాడు దాహం అని ఏడుస్తున్నాడు. అట్లా ఇస్కాన్ పుస్తకాలు చదివిన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మనం తల పట్టుకొని కూర్చుంటే ఇస్కాన్లో ఉండి వీళ్ళేంది ఈ పుస్తకాలు ఇంత బాగుంది, వీళ్ళు తల పట్టుకొని కూర్చున్నారు, ఏంది పరిస్థితి? నిజంగా తెలివి ఉందా లేదా? వీళ్ళకి ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి? ఇలాంటి సంశయం వస్తుంది వాళ్ళకి. పుస్తకాలు ఇంత బాగుంది, అడుగడుగున ఆనందమే అనుంది, వీళ్ళు చూస్తే తల పట్టుకొని కూర్చున్నారు, ఆ సమస్య ఈ సమస్య, నాకు మైండ్ పని చేయట్లేదు, అది పని ఏం పని చేయట్లేదు. నీ మైండ్, నీ ప్రభుపాద చెప్పారు నీ మనసు పక్కన పెట్టు, నీ మనసు నేను చెప్పింది విను అంటే ఏంది అర్థం? అక్కడ శరణాగతి పొందినకు అని చెప్తున్నారు. ప్రభుపాద నేను చెప్పం చేసేటప్పుడు నా మనసు అని అనకముందే ప్రభుపాద నీ మనసు పక్కన పెట్టు, నీ మనసు విను శబ్దం అంటే ఈ భక్తియుక్త సేవ మొత్తం ఏంటి? ఇక్కడ నువ్వు నిన్ను నీవు సమర్పించుకుంటున్నావా లేదా, ఆ దిశకు వెళ్తున్నావా లేదా, ఇది చూసుకోవాలి. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మనలో ఉన్నటువంటి ఏదైతే నేను నాది సూక్ష్మంగా ఉంటాయి. స్థూలంగా వదిలేస్తాము, స్థూలంగా ఇల్లు వదిలేస్తాము, బంధువులను వదిలేస్తాము, అన్నీ వదిలేస్తాం. అదేం గొప్ప విషయం ఏం కాదు, అది బయట వాళ్ళతో పోల్చుకుంటే గొప్ప విషయమే. సూక్ష్మంగా ఉన్నాయి అవి వదిలేయాలి. నేను నాది మిథ్య, నా ఇంతటి వాడిని అంతటి వాడిని కాదు, అవన్నీ కాదు. నేను భాగవతం చదివేశాను, నాకు ఇన్ని శ్లోకాలు వచ్చు, తత్వం బాగా తెలుసు నాకు, ఈ ఫలాన్ సేవ బాగా చేయగలుగుతాను నేను. ఏ డోంట్ కేర్ అంటు కృష్ణుడు అవన్నీ చూడాడు. శరణాగతి పొందావా లేదా? శరణాగతి పొందావా లేదా అదొక్కటి చూస్తాడు, నిన్ను నువ్వు సమర్పించుకుంటున్నావా లేదా. ఆది చైతన్య మహాప్రభు తన భక్తులతో కలిసి వచ్చి శరణాగతి ఎలా పొందాలని నేర్పించడానికి వచ్చారు. అది ఇస్కాన్ అనమాట. హరే కృష్ణ. మీకేమైనా దీనికి సంశయము ప్రశ్నలు దీనికి సంబంధించి ఉంటే అడగవచ్చు, లేదా మీరు చెప్పచ్చు దీనికి సంబంధించి, మీరు చదివింది మీ అనుభవం.